तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः सविदुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ऐं श्रीं జీవాత్మ దాని పరికరాలు అని మాస్టర్ జ్వాలాగురు గారు ఇచ్చిన ఒక గ్రంథానికి మాస్టర్ రామకృష్ణ మాస్టర్ గారు ఇచ్చిన వ్యాఖ్యానంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవాత్మ దాని పరికరాల్లో అసలు చెప్పిన సబ్జెక్ట్ ఏమిటి జీవాత్మ? ప్రతిసారి ఎందుకు మనం చెప్పుకుంటూ ఉంటామంటే తెలిసినట్టుగా ఉంటాయి ఈ పదాలు అన్ని, కానీ విన్నప్పుడే తెలుస్తాయి తప్ప తర్వాత ఏం గుర్తురావు. చాలా బాగుంది, ఏం బాగుంది అని తెలుసుకుందామని మళ్ళీ ఆలోచిస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే ఆ సమయంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకు మన మనసులో కాకుండా మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలియడం వేరు, మన మనసుకు తెలియడం, మనసులోకి దిగాలి మళ్ళీ, మనకు తెలుస్తూ ఉంటుంది. మాస్టర్ చెప్తున్నంతసేపు బ్రహ్మాండంగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తే అంత చాలా బాగా చెప్తారండి. కానీ ఆ కానీ అంటే ఏంటి, అది మైండ్లోకి దిగలేదు, ఇంకా పై తలంలో ఉంది. అలాగే జీవాత్మ అనే పదానికి అర్థం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే మనం దీంట్లోకి వస్తూ ఉండాలి. జీవాత్మ అంటే మాస్టర్ మనకు అర్థం కావడం కోసం ఆయన దాన్ని తగ్గించి చెప్పింది ఏంటంటే చైతన్యం అని చెప్పారు. చైతన్యం తగ్గించి చెప్పడం అని కాదు, ఎందుకంటే సృష్టి ప్రారంభంలో భగవంతుడు ఉన్నాడు. తర్వాత ఏం చెప్తారు, ఆయనకు సంకల్పం వచ్చింది, నేను ఒక్కడే ఉన్నాను ఎక్కువ అవ్వాలి అనుకున్నాడు అని. అంటే భగవంతుడు, భగవంతుడి సంకల్పం వేరు కాదు, మనము మన ఆలోచన వేరు కానట్టే. మనకు ఒక పని చేయాలనిపించింది, మనము మనం పని చేయాలనిపించడం ఎలాగ మనలోనే ఉందో అలాగ భగవంతుడు సృష్టించాలి, నేను ఇంకా ఎక్కువ మందిని అవ్వాలి అనుకోవటం ఆయన సంకల్పం ఒకటే. కాబట్టి గాయత్రి భగవంతుడి సంకల్పం అంటాం. అంటే గాయత్రి భగవంతుడి సంకల్పం అంటే భగవంతుడికి గాయత్రికి తేడా లేదు, భగవంతుడి గాయత్రి గాయత్రి భగవంతుడు. తర్వాత స్టెప్ లో ఏం చేస్తారు, సృష్టించడానికి కావాల్సిన పదార్థాన్ని సృష్టిస్తారు. సృష్టించడానికి కావాల్సిన పదార్థం ఉండాలి కదా, సబ్స్టెన్స్, డివైన్ సబ్స్టెన్స్ అది, మూల ప్రకృతి సంకల్పం. ఇక్కడ మూడు స్టెప్స్ ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకుందాం. అదేంటంటే సృష్టించాలి అని ఇంకా కోరిక లేని, ఏమి రకమైన స్పందన లేని, మొదటి ఒక స్థిరమైన శక్తి ఉంది. శక్తి శివుడు అన్ని కలిపిన ఒక తత్వం ఉన్నది, దాన్ని పరబ్రహ్మ, పరమాత్మ, మహావిష్ణువు ఇలా ఏమన్నా పేరు భగవంతుడు. ఆ తర్వాత ఆయనకి ఈ సంకల్పం వచ్చింది. సంకల్పం ఏమైనా వచ్చింది, నేను ఒక్కడే ఉన్నాను ఎక్కువ మందిని అవ్వాలి, ఏకోహం బహుశ్యామ అనే సంకల్పం వచ్చింది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి మూడవది అవసరమైంది. ఏంటి మూడవది? డివైన్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి. భగవంతుడు, భగవంతుడి సంకల్పము, మూల ప్రకృతి, భగవంతుడు తర్వాత సంకల్పం, ఈ రెండు గాయత్రి అనుకుంటాయి. తర్వాత ఆ మొత్తాన్ని ఆయన సంకల్పాన్ని అంతటినీ ఎగ్జిక్యూట్ చేయడానికి డివైన్ సబ్స్టెన్స్ వచ్చింది, మూల ప్రకృతి. మూల ప్రకృతి అవ్యక్త, వ్యక్త వ్యక్త స్వరూపుణి అని మనకు అమ్మవారి నామాల్లో ఉంటుంది. మూల ప్రకృతి వ్యక్త అవ్యక్త, మళ్ళీ వ్యక్తమవుతుంటుంది అవ్యక్తంగా, అవ్యక్తం అంటే కనపడకుండా దాక్కుని ఉందన్నమాట. మేఘాలు వర్షించట్లేదు, మేఘాలు లోపల నీళ్లున్నాయి, ఇంకా అవ్యక్తంలో ఉన్నాయి. ఎప్పుడైతే మేఘాలు వర్షించాయో నీళ్లు వ్యక్త రూపంలోకి వచ్చాయి. అలాగా మన మాట ఇంకా వ్యక్తం చేయలేదు, అంటే బయటికి రాలేదు, మన లోపలే ఉంది అవ్యక్తంగా. అలాగా సృష్టి మూల ప్రకృతి నుంచి మూల ప్రకృతిలో మొత్తం తయారయ్యి బయటకు వచ్చిన తర్వాత దాని వ్యక్త రూపం అంటాం, తనలోనే ఉన్నప్పుడు అవ్యక్త రూపం. భూమి మీదకి ఒక బిడ్డ రావాలంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి, అప్పటికి అది అవ్యక్త రూపం, ఇంకా బయటకు వచ్చిన తర్వాత వ్యక్త రూపం. అలాగే ఈ సృష్టి మొత్తం మూల ప్రకృతి అనే సబ్స్టెన్స్ లో అవ్యక్త రూపంలో ఉండి వ్యక్త రూపంలోకి బయటకు వస్తుంది. ఈ వ్యక్త రూపంలోకి బయటకు వచ్చిన పదార్థంలో పరమాత్మ చైతన్యం, పరమాత్మ యొక్క శక్తి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి కలయిక వల్ల చైతన్యం పుడుతుంది. అంతవరకు చైతన్యం లేదు, అంటే పదార్థం ఒకవైపు పరమాత్మ ఒకవైపు, ఈ రెండు ఎప్పుడైతే మీట్ అవుతాయో, ఎప్పుడైతే మూల ప్రకృతితో పరమాత్మ కలుస్తాడో అప్పుడు చైతన్యం అనేది ఉద్భవిస్తుంది. దానికి జీవాత్మ అని పేరు. సో చైతన్యం అనగానే అక్కడ చైతన్యానికి మూలం ఎవరు? ఇటు పరమాత్మ, ఇటు పదార్థం, ఈ రెండింటి కలయిక వల్ల. ఎలాగైతే లైట్ వేయాలనుకోండి, లైట్ వేయాలంటే నేను స్విచ్ నొక్కగానే కరెంట్ పాస్ అయ్యి నెగిటివ్ పాజిటివ్ రెండింటిలోంచి బల్బు దగ్గరికి వెళ్ళి అది గ్లో అవుతుంది, వెలుగుతుంది. అలాగా చైతన్యం అప్పుడు ప్రకాశిస్తుంది, ప్రకాశం నింపే చిత్ ఎప్పుడు ప్రకాశంగా ఉంటుంది, చైతన్యం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఈ చిత్ బిందువు, విమర్శ బిందువు అని శ్రీ విద్యలో వస్తాయి మనకు. ఈ చిత్ బిందువు ఏదైతే ఉందో అది మనకు చైతన్యం. ఆ చైతన్యం దాని పరికరాలు ఎందుకు నేర్చుకోవాలి అంటే, మొదట్లోనే మనం ఈ పుస్తకం మాస్టర్ ఇస్తూ చెప్పింది ఏంటంటే, చేతనత్వ విజ్ఞానం తెలియాలంటే తెలియాలన్నాను. దాంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నారు, అదేంటంటే ఈ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, ఆర్ జీవాత్మ దాని పరికరాల్లో మనకు కుండలిని జాగరణకు సంబంధించిన విజ్ఞానం అంతా ఇవ్వబడింది. ఏ సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా వచ్చి మీకు కుండలిని విజ్ఞానం ఇస్తానని గురుదేవులు వాగ్దానం చేశారు, దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయటంలో మాస్టర్ ఈ జీవాత్మ పరికరాలనే పుస్తకం మనందరికి ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మాస్టర్ జ్వాలాకులు గారి పుస్తకం ఎప్పుడో రాసి ఉండొచ్చు, కానీ మనకు మటుకు ఆంధ్రాలో మనకు ఈ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో మాస్టర్కి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని మనం తెలుసుకోవడానికి వీలుగా స్టెప్ డౌన్ చేసి మనకు అందించారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ నిన్న వరకు ఏం చెప్పుకున్నాం, గ్రంథులు ఉన్నాయి, గ్రంథులు ఎలా ఉంటే మనిషి ఎలా ఉంటాడు, గ్రంథుల్లో స్రావాలు హార్మోన్స్ అవి సెక్రీట్ అవడంలో తేడాలు రావడం వల్ల వాడు మూర్ఖుడు అవ్వచ్చు, లేకపోతే పండితుడు అవ్వచ్చు, లేకపోతే ఏమవుతాడు మాన్స్టర్ కూడా అవ్వచ్చు, ఒక పిశాచం లేకపోతే భూతం అయిపోవచ్చు. ఇవన్నీ కూడా గ్రంథులలో గ్రంథులు, గ్రంథుల యొక్క పరిస్థితి, వాటి యొక్క పనిచేసే విధానం, దాంట్లో వచ్చి స్రావాలు, వాటి గురించి కొంత నేను తెలుసుకున్నాం. ఇవాళ ఏం తెలుసుకుంటున్నాం అంటే, ఈ గ్రంథులకి అలాగే మన ప్రాణమయ కోశంలో ఉన్న చక్రాలకి సంబంధం ఉన్నదని చెప్పుకున్నాం, దేనికి ఏదో తెలుసుకున్నాం. ఇప్పుడు మన చెయ్యాల్సిన ఈ జీవాత్మాదాని పరికరాలు ఈ పుస్తకం చదువుకోవడం వల్ల మనం ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలంటే, అది మన లక్ష్యం ఏంటో తెలిసేసుకుందాం. లక్ష్యం ఏంటో తెలిసేసుకుంటే అప్పుడు ఈ పుస్తకం ఎందుకు చదవాలో ఎక్కువ బాగా అర్థమవుతుంది. లక్ష్యం ఏంటంటే, మనకు మూలాధారంలో స్వాధిష్టానంలో మణిపూరకంలో ప్రజ్ఞ ఇరుక్కునుంది, అక్కడ కొంత లాక్ అయిపోయింది అనమాట. ఇది మన సాధన చేసేం చేయాలంటే మూలాధారంలో ఉన్న శక్తి మొత్తం కూడా, అక్కడ పనిచేస్తున్న ప్రజ్ఞ అంతా కూడా సహస్రారంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అలాగే స్వాధిష్టానంలోంచి ఉన్నది మొత్తం విశుద్ధిలోకి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత మణిపూరకంలోని అనాహతంలోకి వెళ్ళాలి. ఒక్కటే మిగిలిపోయిందండి ఆజ్ఞ, అక్కడికే వెళ్ళవు. మళ్ళీ చెప్పుకుందాం, మూలాధారంలో ఉన్న ఏ శక్తి పనిచేస్తుందో అది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఎనర్జీ మొత్తం సహస్రారంలోకి వెళ్ళాలి, అది ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటి, స్వాధిష్టానం, మూలాధారం పైన ఉన్నది స్వాధిష్టానం, దాంట్లో పనిచేస్తున్న ఎనర్జీ మొత్తం అది పైకి ప్రయాణించి విశుద్ధిలో లీనమైపోవాలి. నెక్స్ట్ మణిపూరకంలో ఉన్న శక్తి ఏదైతే పనిచేస్తుంది అది ఊర్ధ్వంగా ప్రయాణించి అనాహతంలో లీనమైపోవాలి. అప్పుడు ఏవి యాక్టివ్గా ఉంటాయి? అనాహతం యాక్టివ్గా ఉంటుంది, విశుద్ధి యాక్టివ్గా ఉంటుంది, సహస్రారం ఉంటుంది, మూలాధారంలో సహస్రారం కాదు. ఇవి చెయ్యాలి అంటే ఇది లక్ష్యం అయితే కనుక మనకు, ఇది మనకు సిలబస్ అయితే కనుక, ఈ సిలబస్ని మనం చేసుకోవటానికి ఏమన్నా మన దగ్గర సాధనలు ఉన్నాయా? నేను లేవని చెప్తున్నారు. నేను లేవంటే మనకు ఒక గురువు దీక్ష ఇచ్చి ఇదిగో ఈ పద్ధతి ప్రకారం నువ్వు చేస్తే మూలాధారంలోని సహస్రారంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది చెయ్యి అని చెప్పాడా? స్వాధిష్టానంలోని విశుద్ధిలోకి వెళ్తుంది చేయమని చెప్పాడా? అలాగే మణిపూరకంలో ఉన్నది అనాహతంలోకి వెళ్తుంది సాధన చెయ్యి అని ఎవరన్నా మనకు దీక్ష ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. మరి ఎవరో ఇవ్వకుండా మనం అందరూ మనం చేస్తే చాలా డేంజర్స్ ఉంటాయి. ఆ డేంజర్స్ కూడా చెప్పారు మాస్టర్. ఆ డేంజర్ ఏంటంటే, ఒకటి ఈ డేంజర్స్ ఎందుకు వస్తాయంటే, ఈ చక్రాలకి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి కావాల్సిన మానసిక స్థితి కూడా ఉండాలి. మానసిక స్థితి అంటే ఏంటి? రామాయణంలో మనకు ఒక ఇన్సిడెంట్ వస్తుంది. రామాయణంలో ఇన్సిడెంట్ ఏంటంటే, లక్ష్మణుడి కోపం వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తాను నేను అంటాడు. బ్రహ్మాస్త్రం వేసి రాక్షసులందరినీ చంపేస్తాను అన్నయ్య అంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, లక్ష్మణ నువ్వు కోపం తెచ్చుకొని రావణాసురుడు లాంటి రాక్షసులందరినీ చంపడానికి బ్రహ్మాస్త్రం వేస్తాను అంటున్నావు, కానీ కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ బ్రహ్మాస్త్రం వేయకూడదు. బ్రహ్మాస్త్రం ఎవరి మీద వేయాలి అంటే ఇంకా గతి లేదు, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది దీనివల్ల అంటేనే వేయాలి. ఇంకా రావణాసురుడు యుద్ధంలోకి రాలేదు. రావణాసురుడు రాకుండా అంటే యుద్ధంలో నియమాలు ఏంటి? వాడు ఎదురుకుండా వచ్చి యుద్ధం చెయ్యంటేనే వాడి మీద బాణం వేయడం తప్ప, వాడు ఎక్కడ లోపల ఉన్నాడనుకోండి, మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా అని వాడు ఎక్కడ దాక్కుందాం వేసి అలాంటివి కుదరవు. ఆ రూల్స్ అన్ని పాటించాలి. అది మానసిక స్థితి. ఆ మానసిక స్థితి నీకు ఉంటేనే, ఏ మానసిక స్థితి నీ దగ్గర ఉండాలంటే, అవతల వాడి వల్ల లోకక్షయం అవుతుంది, అల్ల కల్లోలం అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మాస్త్రం వేయాలన్నది. మరి ఆంజనేయ స్వామి మీద ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం వేసాడు. చూసారా ఎంత తేడా ఉందో మానసిక స్థితిలో? వాడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది వేసాడు, లక్ష్మణ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది రాముడు చెప్పాడు వేయలేదు. అలాగా మనకు ఒక్కొక్క చక్రానికి ఉన్న శక్తికి మన దగ్గర ఒక మానసిక స్థితి ఉండాలి. ఆ ఉండటం వల్ల మాత్రమే మనం ఈ చక్రాలకు సంబంధించిన జ్ఞానం సంపాదించుకోగలం. చక్రాలకు సంబంధించిన జ్ఞానం రావాలంటే పతంజలి యోగ సూత్రాలు తప్పనిసరి. పతంజలి యోగ సూత్రాలకి చక్రాలకు సంబంధం ఏంటి అంటే, దాంట్లో చెప్పిన యమనియమాలు, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు ఏవైతే ఉన్నాయో 8 అష్టాంగ యోగం అనేది, దాంట్లో స్క్రిప్లెస్ గా ఎక్కడ తేడా లేకుండా ఆ యమనియమాలు పాటించాల్సింది. పాటిస్తే ఈ దీంట్లో చెప్పిన కుండలిని జాగరణ వీటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్తము మనం కరతలామలకం అవుతుంది. గురువు మొదట ఏం చేస్తాడంటే, చక్కగా దీంట్లోకి రావడానికి తనతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ దీంట్లో రావడానికి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. ఆ చెప్పి తనంతటి వాడిని చెయ్యాలంటే మటుకు హయ్యెస్ట్ సైన్స్ ఏదైతే ఉందో అది కొంచెం ఇసోట్రిక్ సర్కిల్ అని థియోసాఫికల్ సొసైటీలో ఒక సర్కిల్ ఉంటుంది. దాంట్లో అందరినీ ఉండనివ్వరు అనమాట. ఓ 10 మంది 12 మంది ఉంటారు, వాళ్ళకి స్పెషల్ టీచింగ్ ఉంటుంది. అలాగే మాస్టర్ స్పెషల్ టీచింగ్ అనేది పెట్టలే కానీ ఓపెన్ గా చెప్పేశారు అందరికి. దాంట్లో ఎవరు అందుకుంటే వాళ్ళు అందుకోవచ్చు. దాంట్లో ఇది కనుక మనకు మానసిక స్థితి లేకుండా ఉండి మనంతట మనం ఒక సాధన చేసేసుకుంటే వచ్చే డేంజర్స్ కూడా తెలుసుకోవాలి. లక్ష్యం తెలుసుకుంటున్నాం, మనంతట మనం తొందరపడి చేయకూడదు అని చెప్తున్నారు కాబట్టి అది కూడా తెలుసుకుందాం ఏమవుతుందో. తొందరపడి చేస్తే ఏమవుతుందంటే పిచ్చెక్కచ్చు, ప్రతిభ్రమణం. ఏమైందో తెలియదు, నిన్నటి వరకు బాగున్నాడు బాబు, ఇదిగా వెళ్ళాడు, ఆయన ఏమో జీవాత్మ పరికరాడ ఈ పుస్తకం ఇచ్చాడు, చదవడం బాగుంటాడు, దాంట్లో ఏం చేశాడో ఏమో మా వాడికి పిచ్చెక్కింది, పిచ్చెక్కింది మీ వాడికి అంటే అర్థం. ఆయన ఏం చెప్పలేదు పిచ్చెక్కుతుంది ఇలా చేయొద్దు అని చెప్తున్నారు, కానీ మనం ఏం చేస్తాం? అలాగే చేస్తాం. ఎందుకంటే చెయ్యొద్దని చేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటుంది చాలా మంది. అలాంటి కుతూహలం ఉండకూడదు. తర్వాత ఏమవుతుంది, మతి భ్రమణం వేరు, పిచ్చి వేరు, రెండు రెండులో ఏదైనా రావచ్చు. ఇంకా పెరాలసిస్ రావచ్చు, నోరు పడిపోవడం, చేతులు కాలు పడిపోవడం, ఎక్కడ కూర్చున్నాడు అక్కడ అలా పడి ఉండడం, అలాంటి దుర్భర స్థితి రావచ్చు. ఇవన్నీ వస్తే చాలా డేంజర్ కాబట్టి మనంతటా మనం సహస్రారంలో ఉన్న శక్తి మొత్తం కాదు, మూలాధారంలో ఉన్న సహస్రారంలోకి వెళ్ళిపోగాక ఇలాంటివి ఏమీ విష్ చెప్పకూడదు. మరేం చేయాలి, ఏం చెయ్యాలంటే నిరంతరం ఆజ్ఞా చక్రం దగ్గర ఉండటం నేర్చుకోవాలి. నిరంతరం ఆజ్ఞా చక్రం దగ్గర ఎలా ఉంటాం? దీనికి ఏమన్నా ఇచ్చారా మాస్టర్ అంటే ఖచ్చితంగా ఇచ్చారు. ఆ ఖచ్చితంగా ఇచ్చింది చెప్పుకుందాం. ఇవి ఎందుకు చెయ్యాలనుకుంటున్నాం మనం, అది గుర్తుండాలి. మాస్టర్ ఇచ్చినవి ఈ సాధనలు ఇవి ఎందుకు అంటే, దానితో చిన్న మెడిటేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మెడిటేషన్ మనకు ముఖ్యంగా మాస్టర్తో పాటు మనం ఫాలో అవడానికి వీలుగా. నిన్నే నాకు మాస్టర్ జ్వాలాకులు గారు చదువుతుంటే అనిపించింది, కాసేపు అది చెప్పి మళ్ళీ మనం మన జీవాత్మ దాని పరికరాలు చెప్పుకుందాం. అదేంటంటే మన అందరికీ ఒక సెంటర్ ఉండాలి. వాట్ ఈజ్ దట్ సెంటర్? గురువే సెంటర్. సో మనం ధ్యానం చేస్తున్నా, జపం చేస్తున్నా, పూజ చేసుకుంటున్నా, యజ్ఞం చేస్తున్నా, దీనికి అందరికీ ఆధారం ఎవరు అంటే గురువు. ఆ గురువు ఎవరు అంటే గురువు తత్వం. గురువు అంటే వ్యక్తి కాదు. ఒక ఆకారం ఇలాంటిది, 5 అడుగులు ఉంటాడు, 6 అడుగులు ఉంటాడు, 4 అడుగులు ఉంటాడు, 3 అడుగులు ఉంటాడు, 4 అడుగులు పొడుగుగా పొట్టు, ఇవన్నీ తీసేస్తే సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి, సర్వసమర్థుడు అయిన గురువు. ఆ గురుతత్వం మాస్టర్ గారి ద్వారా వ్యక్తం అవుతుంది. అలాంటి గురుతత్వం మాస్టర్ ద్వారా వ్యక్తం అవుతుంది అంటే ఏంటి? ఆయన అంతటి వారు కాబట్టి ఆయన నుంచి వ్యక్తం అవుతుంది. ఆయన సెంటర్ గా ఉండగా మనం ఏం చేస్తామంటే ఊరికే వినండి అంతే. లెట్ ది ఎనర్జీస్ ఆఫ్ ద శంబల, శంబల శక్తిధారులు ఏంటంటే, శంబల నుంచి వచ్చే శక్తిధారులకి ఒక పేరు ఉంది, అదేంటంటే ద ఎనర్జీస్ ఆఫ్ సింథసిస్, సమన్వయము. మాస్టర్ సమన్వయ భాగవతం ఇచ్చారు. దాంట్లో ఆ సమన్వయము అనే పదవులు చూశారు. అది దేని శక్తి? శంబల శక్తి. శంబల శక్తి సమన్వయం చేస్తుంది. దేన్ని? వేరువేరుగా కనిపిస్తున్నవన్నీ వేరు కాదు, వీటన్నిటిలో కామన్ గా ఉంటుంది. మనుషులు కొన్ని కోట్ల మంది ఉంటారు. కొన్ని కోట్ల మందిలో కామన్ గా ఉన్నది ఏంటంటే అందరిలో ఒకే జీవాత్మ ఉంది, అందరిలో ఒకే చైతన్యం ఉంది. అది చెప్తుంది అన్ని జంతువుల్లో కూడా ఆ చైతన్యం ఉంది, అన్ని వృక్షాల్లో అదే చైతన్యం, అన్ని ఖనిజాల్లో అదే చైతన్యం ఉంది. కాకపోతే చైతన్యం ఒక దాంట్లో నిద్రాస్థితిలో, ఒక దాంట్లో గాఢ సుషుప్తిలో, ఒక దాంట్లో మెలకు స్థితిలో, అలా చైతన్య స్థితుల్లో తేడా ఉంది తప్ప జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే స్థితుల్లో చైతన్యం ఈ ఖనిజ వృక్ష జంతు మానవ దేహాల్లో పనిచేస్తుంది తప్ప చైతన్యం ఒకటే. మనిషి నిద్రపోతున్న వాళ్ళలో ఉన్న చైతన్యమే, మనిషి మేల్కొని పనిచేస్తున్న వాళ్ళలో కూడా అదే చైతన్యం. కానీ స్థితి వేరు. జాగ్రత్త స్థితిలో ఉందా, స్వప్న స్థితిలో ఉందా, సుషుప్తి స్థితిలో ఉందా, తురియ స్థితిలో ఉందా, ఈ స్థితుల్లో తేడా తప్ప ఉన్నది అక్కడ ఒకటే. అలాగా సమన్వయించుకోగలిగే శక్తిధారలు ఎక్కడి నుంచి వస్తాయంటే శంబల నుంచి వస్తాయి. ఈ శంబల నుంచి వచ్చే శక్తిధారలు ఇంకా ఏమేం చేస్తాయంటే, ఈ భూమి మీద ఉన్న 7 రకాల కిరణాలకు సంబంధించిన 7 రకాల జాతుల వాళ్ళు, 7 రకాల గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ అందరిలో కూడా మళ్ళీ ఒకే కిరణం పనిచేస్తుంది, ఒకే తత్వం పనిచేస్తుంది, ఒకే చైతన్యం పనిచేస్తుంది. ఒకే చైతన్యం పనిచేస్తుందని ఒకటి, ఒకే ఆత్మతత్వం అందరిలో పనిచేస్తుందని ఒకటి, ఆ పంచభూతాలే అందరిలో పనిచేస్తున్నది ఒకటి. అలాగా అన్నిట్లోనూ సమన్వయం సారూప్యంగా అంటే ఒకే రూపంగా, సామాన్యంగా అంటే అన్నిట్లో కామన్ గా ఏది ఉందో దాన్ని ప్రజెంట్ చేసే శక్తి అన్నమాట ఈ సింథసిస్. ఈ సింథసిస్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ సింథసిస్ అంటే శంబల. ఈ శంబల ఏం చేస్తుంది? అలాగా మనకు మొత్తం అన్నింటినీ సింథసైజ్ చేస్తుంది అన్నమాట. సింథసైజ్ చేసిన తర్వాత ఇంకేం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఆ ఎనర్జీస్ ఆఫ్ సింథసిస్ కి మనం ఒక వాహికగా ఉండాలి. మనం అంటే ప్రస్తుతం మన ఆర్కే గ్రూప్ అందరూ కూడా. లెట్ ద ఎనర్జీస్ ఆఫ్ ద శంబల అండ్ హైరార్కీ ఆఫ్ ప్యూర్ లవ్ లైట్ విల్ పోర్ డౌన్ త్రూ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ ప్యూర్ అన్క్లాగ్డ్ ఛానల్స్ ఆఫ్ శంబల అండ్ గురుసత్తా. వీఆర్ లింక్డ్ విత్ సోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఆల్ హూజ్ నేచర్ ఈస్ ప్యూర్ లవ్ రియలైజ్డ్ సింథసిస్ అండ్ డివైన్ పొటెన్షియల్. కొన్ని పదాలు మాస్టర్ జ్వాలాకులు గారివి, కొన్ని పదాలు నేను రాసుకున్నవి, అలా రెండు కలిపి ఒక రకమైన ప్రేయర్ లాంటిది మనం చేసుకున్నాం అనుకోండి. చేసుకుంటే ఆ శంబల శక్తిధారులు, ఇక్కడ ఈ శంబల శక్తిధారులు రాయడానికి పదాలు ఎందుకు వాడుకుంటున్నాం అంటే, ఈ పుస్తకాలు చదివినా వేరే పుస్తకాలు చదివినా మనకు అన్ని అర్థమయ్యి మన మన దాని ఏమంటామంటే మన మనస్సుకి అన్ని బాగా తెలిసి అది ఇంప్లిమెంట్ చేసి ఒక ఉత్సాహం, ఇంప్లిమెంట్ చేసే ఒక ప్రోత్సాహం, శక్తి అన్ని కూడా దీని ద్వారా వస్తాయి. శంబలయము సంకల్పాన్ని చెప్తుంది, డైరెక్టెడ్ విల్ అనమాట. హైరార్కీ అంటే గురు పరంపర అంతా కూడా ప్రేమని జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ తోటి మనం యాక్టివ్గా పనిచేయటం వల్ల భూమిపై స్వర్గావతరణ అనే గురువుల కోరికని మనం నెరవేర్చగలం, ఆ కళను సాకారం చేయగలం. అలాంటి కళను సాకారం చేసే దాంట్లో మనం ఈ జీవాత్మ దాని పరికరాలు నేర్చుకుంటాం. అందుకని గురువులందరూ కూడా ప్రస్తుతం ఒక్క నిమిషం ఈ మూడు రకాల చక్రాల్లోంచి శక్తి మొత్తం పైకి ట్రాన్స్ఫర్ అవ్వటం అని డైరెక్ట్గా ఎవరు ఇవ్వలేదు కాబట్టి అది చేయొద్దు అంటున్నారు. కానీ ఏం చేయమన్నారు, మనస్సు ఎప్పుడు కూడా మన ప్రజ్ఞ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి, ఆజ్ఞలో ఉండాలి. ఆజ్ఞలో ఉండడానికి ఏం చెప్పారు అది చెప్పుకుందాం, అది చాలా ఇంపార్టెంట్, అది ఇక్కడ చెప్పలేదు, ఇంకోటి కూడా చెప్పారు, దాన్ని మనం ఇక్కడ తెచ్చిపెట్టుకుందాం. అదేంటంటే సమన్వయ భాగవతంలో మాస్టర్ దీక్ష ఇచ్చినప్పుడు నారద గాయత్రి అని ఒకటి ఇచ్చాడు. నారద గాయత్రి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఆ నారద గాయత్రి ఏంటంటే ఓం, మామూలు మంత్రమే, గాయత్రి అంటే తేడా ఏమన్నా ఓం అన్నాం. తర్వాత భూ, మొదటి వ్యాహుల ఈ భూర్ అన్నప్పుడు మూలాధారము ఓం, తర్వాత భూర్ మూలాధారం, భువ స్వాదిష్ట, మహ మణిపూర్, భూ భువ స్వహ మహాకాయ ఓం, భూర్ మూలాధారం, భువ స్వాదిష్టాను, స్వహ మణిపూర్. ఆ తర్వాత తత్సవితుర్వరేణ్యం అనాహతం. ఈ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అన్నప్పుడు ఆ సవిత యొక్క దివ్యమైన తేజస్సు ఈ అనాహతం ద్వారా శరీరంలో ఉన్న ఈ నెత్తురంతట్లోకి ప్రవహిస్తుంది. ఆ తేజస్సు నెత్తురంతట్లోకి ప్రవహించడం, అలాగే నాడీ వ్యవస్థ అంతట్లోకి ప్రవేశించడం, ఆ సవిత యొక్క తేజస్సు అలాగే వేడి రెండు అనమాట, వేడి వెలుగు రెండు, ఆ రెండు కూడా ఈ నెత్తుడు ద్వారా శరీరం అంతా వ్యాపించడం, నాడి మండలం మొత్తం ఆ వెలుగు అంతా వ్యాపించడం, ఆ వేడి మొత్తం వ్యాపించడం, ఈ రెండు జరిగి అక్కడికి ఎన్నయ్యాయి, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్సు ధీమహి అయ్యింది. తర్వాత ధియో యోన ప్రచోదయాత్, అది అనాహతం దగ్గర నుంచి ఒక బ్లూ కలర్ వెలుగు చాలా మెల్లిగా పైకి వచ్చి ఆజ్ఞలో ఆగిపోయింది. ఇప్పుడు ఓ మూడు సార్లు అలాగ గాయత్రి, నారద గాయత్రి చెప్పుకుందాం. కళ్ళు మూసుకుని జాగ్రత్తగా మనసులో అనుకుంటూ ఉండండి, అలాగ ఊహించుకుంటుంది. మూలాధారం స్వాదిష్టాన్ మణిపూర్వం స్వహ, అక్కడి నుంచి అనాహతం తత్సవితుర్వరేణ్యం, సవితి యొక్క దివ్యమైన తేజస్సు నెత్ర ద్వారా మన హృదయం గుండె ఉంది కదా, గుడ్డి నుంచి నెత్రు శరీరం అంతా వెళ్తుంది. తత్ సవితుర్వరేణ్యం, ఆ సవిత యొక్క వరేణ్యమైన సవిత యొక్క భర్గ తేజస్సు ఏం చేస్తుంది, నెత్ర ద్వారా శరీరం అంతా వ్యాపించింది, తల నుంచి పాదాల వరకు నెత్రు బాడీలో అన్ని చోట్ల వెళ్తుంది కదా, అలా నెత్ర ద్వారా ఈ సవిత తేజస్సు శరీరం అంతా వ్యాపించింది. భర్గో దేవస్య ధీమహి, మన నాడీ మండలం అంతా కూడా వ్యాపించింది. మొత్తం ఎంత అయిన తర్వాత హృదయం నుంచి ఇప్పుడు బ్లూ కలర్ కిరణం ఒకటి ఆజ్ఞావైపు ప్రయాణిస్తుంది. ప్రచోదయ ఇప్పుడు ఆజ్ఞలో బ్లూ కలర్ వెలుగు, మన మొత్తం ప్రజ్ఞ కూడా ఆజ్ఞలో ఉంది. మళ్ళీ ఇంకొక రెండు సార్లు గాయత్రి చెప్తాను. ఓలాధారం అనే ఒక వ్యాహృతి. తర్వాత స్వాధిష్టానం భూవః. తర్వాత మణిపూర్వం స్వః. తర్వాత అనాహం సవిత యొక్క భక్త తేజస్సు గుండె నుంచి ప్రవహించే రక్తం ద్వారా శరీరం వ్యాపించింది. ఆ సవిత యొక్క దివ్య తేజస్సు ఆ వేడి వెలుగు నెత్ర ద్వారా వ్యాపించింది, అలాగే నాడీ మండలం మొత్తం వ్యాపించింది. అంతా వ్యాపించిన తర్వాత తృతీయ పాదం, మూడో పాదం, ధియో యోన ప్రచోదయాత్. అనాథంలోంచి నీరంగు వెలుగల ప్రయాణించి ఆజ్ఞలో స్థిరపడింది. ఇప్పుడు ఆజ్ఞలో ఉన్న నీలిరంగుని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ లేకుండా గాయత్రి మంత్రం చేస్తాను. ఆ భావాన్ని గుర్తు తేవస్వీమీ ఈ గాయత్రిని ఈ రకంగా చేస్తూ ఉంటే మనం మూలాధారం నుంచి, స్వాధిష్టానం నుంచి, మణిపూరక నుంచి, అనాథం నుంచి ప్రయాణించి ఎలా వెళ్ళాం, ఆజ్ఞలోకి వెళ్ళాం. అక్కడ ఒక నీలిరంగు తేజస్సుని చూస్తూ ఉన్నాం. అలా చూస్తూ ఉండమే ఎంతసేపు మళ్ళీ గాయత్రి మంత్రం చెయ్యాలి అనిపించినప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ గాయత్రి చేయడమే. అంతేగాని గబగబా గబగబా చేయడం కాదు. ఆ ఓంకారం అన్న తర్వాత మూలాధారం దగ్గర భూ, స్వాధిష్టానం దగ్గర భువః, మణిపూర్వకం దగ్గర స్వః, అనాహతం దగ్గర తత్సవితరు వరేణ్యం భర్గు దేవస్కృతి అన్నప్పుడు మిత్రు ద్వారా అలాగే నాడీమండలం మొత్తం ఆ సవిత తేజస్ అంతా వ్యాపించిన తర్వాత ధియో యోన ప్రచోదయాత్. ఆ అనాహతం నుంచి, హృదయం నుంచి ఒక దివ్య తేజస్సు ఆజ్ఞలో నీలిరంగుగా స్థిరపడింది. ఆ నీలిరంగు ఒకసారి రెండు సార్లు అనుకోగానే కనిపించింది అనుకోండి. ఆ నీలిరంగుని చూస్తూ ఉంటాం, ఏం మాట్లాడుకుంటాం, ఇంకేం ఆలోచన లేదు, జపం లేదు, ఏం లేదు, ఆ నీలిరంగుని చూస్తాం. మెల్లిగా ఫేడ్ అయిపోయింది అనుకుంటాం అది చేయాలి. అప్పుడు మళ్ళీ చేయండి, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ చాలాసేపు కోరు. ఒకవేళ అలాగే ఉండిపోయింది అనుకోండి, ఉండిపోండి, ఇంకా చెప్పండి ఇక్కడ. ఒకసారి చేస్తే వచ్చేస్తే వెళ్ళండి. గుడ్, మంచిదే కదా, గురువుగారి అనుగ్రహం ఎలా ఇస్తారో అని మీకు తెలియదు. ఇది ఎప్పుడు మనం నిరంతరం ఆజ్ఞాచక్రంలో ఉండిపోవడం అనేది నేర్చుకుంటే, ఎలా నేర్చుకుంటామో మాస్టర్ ఇచ్చారు కదా, అలా నేర్చుకుంటాం. నేర్చుకోవటం వల్ల ఏమవుతుంది, ఎప్పుడో అప్పుడు ఆ మానసిక స్థితి, ఏ మానసిక స్థితి, మణి మా ఆజ్ఞలో ఉన్నప్పుడు ఏంటి, గురువుకు సమర్పించుకుంటున్నాం, అది మానసిక స్థితి. ఉండాల్సిన మానసిక స్థితి ఏంటంటే, ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు బ్లూ కలర్ లాగా అంటే, బ్లూ కలర్ దేనికంటే అనంత తత్వానికి గుర్తు. ఆకాశం బ్లూగా ఉంటుంది కదా, అవతారాలన్నీ బ్లూగా ఉంటాయి, అంటే అనంత తత్వాన్ని చెప్పడానికి బ్లూ వాడతాం. కాబట్టి అనంతుడు, శాశ్వతుడు, సనాతనుడు, సర్వజ్ఞుడు, సర్వరాపి, సర్వసమర్థుడు, ఇవన్నీ గురువుకి, పరమాత్మ ఇద్దరు ఒకటే. ఆ తత్వానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు గుర్తు తెచ్చుకుంటే మనం కామ్గా అక్కడ ఉంటాం. అంటే మనకు ఎలక్ట్రిక్ పోల్ నుంచి ఇంట్లో కనెక్షన్ రావాలనుకోండి, ఎలాగైతే డబ్బు పెట్టి తెచ్చుకుంటామో అలా మనం సాధన చేసి కనెక్షన్ తెచ్చుకోవాలంటే ఇంకొక కండిషన్ ఉంది. అది ఏంటంటే వైర్లకు ఎక్కడా కూడా నాన్ కండక్టివిటీ ఉండకూడదు. అలాగే మనకు కూడా నాన్ కండక్టివిటీ ఉండకూడదు. మన కండక్టివిటీ నాన్ కండక్టివిటీ అంటే ఏంటి? ఆ శక్తి మనలో ఫ్రీగా ప్రవేశించి ప్రవహించాలి అంటే ఎలక్ట్రిసిటీకి ఎలాగైతే నాన్ కండక్టర్ చెక్క ఉంది, నాన్ కండక్టర్ అలా అలా మనం కూడా చెక్కల్లా ఉండకూడదు, లివింగ్ బీయింగ్స్ లాగా ఉండాలి. ప్లస్ కోరికలు అనే కండక్టర్స్ నాన్ కండక్టర్స్ ఉండకూడదు, ఇన్సులేట్ చేస్తాయి అన్నమాట. మనలో ఉన్న కోరికలు ఏం చేస్తాయంటే ఆ వచ్చే దైవీ శక్తిని రాకుండా అడ్డుకోగలవు. అంటే దైవీ శక్తికి కూడా అడ్డుకోగలిగిన శక్తి ఉందా అంటే ఉంది ఖచ్చితంగా. అది పదార్థానికి సంబంధించిన కోరిక అయితే మటు ఆగిపోదు. పదార్థం ఆల్రెడీ ఆ శక్తి పదార్థం మీద పనిచేసి ఒక చేతనత్వాన్ని తీసుకొచ్చి మనం ఇంకో పదార్థం సంబంధించి ఇంకోటి పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ చేతనత్వం ఏది ఇవ్వాలి తలుచుకుందో, ఏ రకమైన చేతనత్వం మనం అడుగుతున్నాం అది తప్ప వేరేది వస్తుంది. ఎందుకు వస్తుంది? రిజల్ట్స్ ఎందుకు కరెక్ట్గా రావట్లేదు అంటే చేతనత్వం దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది? శక్తి పదార్థం రెండింటి యొక్క సంయోగం వల్ల చేతనత్వం వస్తుంది. పరమాత్మ యొక్క శక్తి పదార్థం. ఈ పదార్థం ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు మనకు, పంచభూతాలు ఇవన్నీ. వీటి మీద ఇప్పుడు ఆయన కరెక్ట్గా డైరెక్ట్గా పనిచేసుకుంటే ఏమవుతుందంటే ఆయన ఏ చేతనత్వం వదిలించుకున్నారో అది వచ్చేటట్టుగా సృష్టించుకున్నాడు కాబట్టి ఈ శరీరాన్ని ఆ చేతనత్వమే వస్తుంది. అలా కాకుండా మన సొంతంగా మనం పదార్థాల గురించి ఒక ఐడియా ఏర్పాటు చేసుకుని ఆ పదార్థం అనే కోరిక మనం దగ్గర పెట్టుకుంటే ఆ శక్తి దాని మీద పనిచేసి మనకు డిజైర్డ్ రిజల్ట్ రాదు. సో మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే రెండు మనసులు మల్ల యుద్ధం గురుదేవుల జీవిత చరిత్రలో ఆత్మకథలో ఉంటుంది. అక్కడ ఆయన చెప్తారు, ఎంత క్లియర్గా చెప్తారు. అలాంటి మన మానసిక స్థితి ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సురక్షితంగా ఏ రకం ఇబ్బంది లేకుండా మనం దాంట్లో ప్రయాణించగలం. ప్రయాణించటం వల్ల ఏంటంటే సులభంగా కొండల్ని జాగరణ జరుగుతుంది. కొండల్ని జాగరణ అంటే ఏంటి? కొండల్ని ఏం చేస్తుంది అసలు అది తెలియాలి కదా. కొండల్ని జాగరణ అంటే కొండల్ని ఏం చేస్తుందంటే మనలోకి ప్రాణశక్తి, మనం గాలి ద్వారా ప్రాణశక్తిని పీల్చుకుంటుంటే కొండల్ని తీసుకుని ఆ ప్రాణాన్ని అన్నిటికీ సమంగా పంచుతుంది. పంచకర్మేంద్రియాలకి వాళ్ళందరికీ జ్ఞానేంద్రియాలు శరీరం బాగా పనిచేయడానికి ప్రాణాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదొక పని, అదొకటే పని కాదు, అదొక పని. కానీ ఇక్కడ చెప్పిన ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మూలాధారంలో ఉన్న పదార్థమయంగా ఇరుక్కుపోయిన ఆ శక్తి ఊర్ధముఖమయ్యి పరమాత్మను చేరుతుంది. అప్పుడు శివశక్తులు ఇద్దరు ఒక్కే చోట ఉంటారు. అప్పుడు ఒక్కడే ఉంటారు అక్కడ. శివుడు శక్తి కాదు, శివ అన్నాం అనుకోండి, శివుడు పార్వతి రెండు కలిపి ఆ రకమైన స్థితి ఎందుకు వస్తుందంటే మనం కూడా పరమాత్మతో అభిన్నంగా ఉంటాం. భిన్నం ఉండకుండా మనం ఆయన ఒకటే అన్నట్టుగా ఉండటానికి ఈ కొండల్ని జాగరణ జరిగింది. దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కిందటి క్లాసులో గ్రంథులు చెప్పుకున్నాం, శ్రావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చక్రాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ సిలబస్ ఏంటి, మన లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం. దానికి ఏమి ఉండకూడదో తెలుసుకుందాం. మనలో కొన్ని లక్షణాలు ఉండకూడదు. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినవన్నీ ఉండాలి. అది కాక మనలో ఉండకూడదు ఉన్నాయి. మనలో ఉన్నాయి అని మనకు తెలియదు, అది మ్యాజిక్. ఒకటి ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే ఏంటి? ఒక దాని మీద ఆల్రెడీ ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడం. వీళ్ళందరూ మంచివాళ్ళు కాదు, వాళ్ళందరూ మంచివాళ్ళు, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళు దుష్టులు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు నీతివంతులు, వీళ్ళు ధర్మార్థులు, వీళ్ళు అధర్ములు, ఇలాంటివి ఏమి పెట్టుకోకూడదు అని ఎత్తేసేయాలి. ప్రిజుడిస్. తర్వాత హేట్రెడ్. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు అని చేయగలం మనం చెయ్యాలి. అంటే మనం మనలో ఉన్నాయంటే ఈ జనరల్ పబ్లిక్ అంతగా ఉంటాయి. ఈ జనరల్ పబ్లిక్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్రభావం మన మీద కూడా ఉండకుండా చూసుకోవాలి. ప్రిజుడిస్ ఉండకూడదు. ప్రార్థన చేసేవాడికి ప్రిజుడిస్ ఉండకూడదు. మాదే ఎక్కువ, మాదే గొప్పది అనకూడదు. హేట్రెడ్ ఉండకూడదు. తర్వాత సుపీరియారిటీ కానీ ఇన్ఫీరియారిటీ కానీ ఆ కాంప్లెక్సెస్ ఉండకూడదు. తర్వాత ఎవరిని విమర్శించకూడదు. ఈ నాలుగు లక్షణాలు ఉండకుంటే, అంటే ఏ నాలుగు లక్షణాలు ఉండకూడదు మనలో? ప్రిజుడిస్ ఉండకూడదు, అసహించుకోవడం, హేట్రెడ్, ఇంకొకరిని మనం ద్వేషించడం ఉండకూడదు. తర్వాత నేనే ఎక్కువ లేకపోతే నేను తక్కువ అనే న్యూనతాభావం ఉండకూడదు. ఆత్మన్యూనత, ఆత్మోన్నతి, ఈ రెండు ఆత్మ విమర్శ, ఆత్మ నింద పరనింద ఈ రెండంటే చెప్తాడు మనకు మామూలుగా శాస్త్రంలో. ఆత్మనింద చేయకూడదు, పరనింద చేసుకోకూడదు. ఆత్మ ఉత్కర్ష అంటే మన మనం పొగుడుకోకూడదు, అవతలని పొగడకూడదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాడు, ఏ కాంప్లెక్సెస్ చూడకూడదు, చివరిది విమర్శించకూడదు. ఈ నాలుగు పాటిస్తే దీని వల్ల లాభం ఏంటంటే మనం ఈ విచ్చిని బాగా మనది చేసుకో చెప్పుకో. హలో, పద్దెనిమిది కట్ అయిపోయినా అండి? చాలాసేపు అయినా ఇప్పుడేనా? అంతేనా? అందుకని మనకు ప్రొజ్యూడిషన్ ఉండకూడదు, తర్వాత మనం ఎవరిని ద్వేషించకూడదు, హేట్రేట్ ఉండకూడదు. అలాగే మనకు సుపీరియారిటీ ఇన్ఫీరియర్టీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ ఉండకూడదు, తర్వాత ఎవరిని మనం విమర్శించకూడదు. ఈ నాలుగు లక్షణాలు వ్యక్తిగతంగా ఉంటే మనం ఈ చెప్పిన సాధనలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్పుకున్నాం గాయత్రి మనతో మాట్లాడించింది, దాన్ని సులభంగా సాధించవచ్చు. ఏదైనా సరే దాన్నే కాదు, ఇది గ్రూప్ వర్క్ కి పనిచేస్తుంది. ఈ గ్రూప్ వర్క్ అనేదే శంబల యొక్క శక్తి. మా ఇంకా గ్రూపులు వస్తారు, ఇంకా కలుస్తారు అని మాస్టర్ చెప్తుండేవారు అని అందరూ చెప్తుంటారు. ఎందుకంటే ఆ శంబల యొక్క శక్తి అది, ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ సింథసిస్. డిఫరెంట్ గ్రూప్స్, ఈకే గారు కూడా అనేవారు, ఒక చోట నాలుగు యూనియన్లు ఉన్నాయంటే అర్థం యూనిటీ లేదని అర్థం. కాబట్టి యూనిటీ వద్దు, అందరూ ఈ బ్యానర్ కింద పనిచేయండి అని చెప్తుండేవారు. అందరూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కింద పనిచేయండి. మాస్టరే చెప్పారు, వరల్డ్ టీచర్ ట్రస్ట్ నాతో సార్ అన్నారు, ఇది మూడు ముక్కలు అయిపోతుంది చేస్తారు, మూడు ముక్కలు అయిపోయింది బాబు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన జరిగేది చెప్తుండారు. అలాగే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పలానా చోట పుట్టింది అని వెంటనే చెప్తారు ఒకసారి. ఇలాంటివన్నీ కొత్తలో చెప్తుండారు, తర్వాత మానేశారు. ఇంకా ఈ రకమైన జ్ఞానం మనం సంపాదించుకుని మనం కూడా ఉన్నత స్థితికి ఎదగాలంటే ఈ నాలుగు ఉండకూడదు మనలో. ఇప్పుడు మనం నేను కొద్దామంటే మనలో ఉన్న చక్రాలకి మనకి అందరికి బాగా కొట్టిన పిండిలాగా వచ్చిన మూలాధారం అంటే పృథ్వీతత్వము. పృథ్వీతత్వం అంటే అక్కడ వాసనలు ఉంటాయి, గంధం. కాబట్టి పృథ్వీతత్వం అలవాటు చేసుకుంటే వాసనలు అంటే ఏంటి? ఇప్పుడు కుక్క ఉందనుకోండి, వాసన చూసి పసిపెడుతుంది. ఏంటో యజమాని అయితే ఎలా వాసన వస్తుంది, లేదా దొంగడైతే ఎలాంటి వాసన వస్తుంది, లేదా పొట్టం అయితే ఎప్పుడు వాసన చూడడం అయితే ఎలాగా, వాటిని బట్టి అది ఒక కరెక్ట్ పిక్చర్కి వచ్చేయగలదు. మనం పట్టుకోలేని కూడా కుక్కను పట్టుకోగలం కదా. దానికి సంస్కృతంలో పేరు ఏంటంటే భైరవము. కుక్కకి పేరు భైరవుడు. తెలుగులో కుక్క కానీ, కుక్క అనే పదానికి తెలుగులో పెద్ద మీనింగ్ ఉండకపోవచ్చు, కానీ సంస్కృతంలో భైరవుడు అంటే అర్థం ఏంటంటే రవము అంటే శబ్దం, భై అంటే పుట్టుక స్థానం, భైరవం అంటే పుట్టుక స్థానం. ఈ కుక్క ఏం చేస్తుంది, జాగ్రత్తగా శబ్దాలు వింటుంది. అది ఎక్కడి నుంచి శబ్దం పుడుతుందో పట్టుకోగలదు, పరిగెట్టుకు అక్కడికే వెళ్తుంది. ఇంట్లో ఎక్కడన్నా కట్టేసినా, ఎవడన్నా గోడ దూకేది అనుకో, వెంటనే అరుస్తుంది అది శబ్దం అవంగా. మన కూడా మనకు కూడా భైరవ ఈ సాధన ఇలాంటివి ఉంటాయి, స్వర్ణ భైరవి రకరకాలు ఉంటాయి. దాంట్లో ఈ కరెక్ట్గా ఆ పదానికి అర్థం తెలుసుకోవటం వరకే మనం మిగతా ఏం చేయాలి. భైరవము అంటే శబ్దము ఉత్పత్తి అయ్యే స్థానము. శబ్దము ఉత్పత్తి అయ్యే స్థానం అంటే శబ్దం ఎన్ని రకాలుగా ఉంటుంది? శబ్దం అంటే వాక్కు, వాక్కు అంటే సరస్వతి. సరస్వతి నాలుగు రకాలుగా ఉంటుంది, పర, పశ్చిమతి, మధ్యమ, వైఖరి. ఈ పర అనే స్థితిలో ఉన్నది అంటే అక్కడ ఇక సంకల్పం తప్ప మాటలు ఏవీ లేవు. అంటే ఇది సృష్టించాలి అనుకున్నాడు భగవంతుడు. సృష్టించాలి అనుకున్నప్పుడు అది పరాస్థితిలో ఉన్నది. సృష్టించాలి అనుకున్న తర్వాత ఏం చేశాడు, ఒక మూల ప్రకృతిని తీసుకొచ్చుకున్నాడు. మూల ప్రకృతిని తెచ్చిన తర్వాత ఆయన కంటే భిన్నంగా ఇంకోటి ఎదురుకుండా కనిపిస్తాడు. ఆ తర్వాత దాంట్లో ఆయనే ప్రవేశించి వాటిని విడగొట్టాడు. అక్కడికి ఏమైందంటే పరా తర్వాత పశ్చింది చూశాడు అనమాట, ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా ఈ ప్రకృతిని చేయాలి, సృష్టించుకోవాలి అనుకున్నాడు. అదంతా పశ్చింది. తర్వాత మధ్యమ, మధ్యమ అంటే అప్పటికి ఒక లాంగ్వేజ్ వచ్చేస్తున్నాం, తర్వాత వైఖరి. వైఖరి ఎక్కడ వస్తుంది? విశుద్ధి. నోట్లో నుంచి బయటకు వస్తాయి కదా మాటలు. మనం రకరకాలు చూస్తాం. ఎక్కడి నుంచి చూస్తాం? కళ్ళతో చూస్తాం. మనకు ఎదురు కూడా ఎన్ని వస్తువులు ఉన్నాయి రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఏ స్ట్రీట్ ఏ షాప్ కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తున్నాం? కళ్ళతో చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. కాబట్టి పశ్చింతి అనేది ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞలకు. అన్ని చూస్తాం. సో మూలాధారంలో పర ఉంటే ఆజ్ఞలో పశ్చింతి ఉంటే మధ్యమ మాకు భాష అది హృదయంలో దిగుతుంది. ఒక భాషలో మాట్లాడాలి. మనకు రాని భాషలో మనం ఎలాగ మాట్లాడలేము, వచ్చిన భాషలోనే మాట్లాడగలం. కాబట్టి ఎన్నో చూసిన ఎన్నో రకాల కాంబినేషన్స్ ఉందా. మనకు 5 భాషలు వచ్చారనుకోండి, ఏదో ఒక భాష సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నోట్లోంచి మాట వస్తుంది, అది విశుద్ధి. కాబట్టి పర పశ్చింతి అనాథం దగ్గర మధ్యమ విశుద్ధి దగ్గరికి వచ్చారు వైఖరి. ఈ శబ్దం యొక్క 4 రకాల స్థితుల్ని పట్టుకోగలరు ఎవరు? భైరవం. భైరవ సాధన అంటే ఏంటంటే శబ్దాన్ని ఉత్పత్తి ఎక్కడవుతుంది అని పట్టుకునే సాధన భైరవ సాధన అంటాడు. అంతే కూడా దత్తాత్రేయ స్వామి చుట్టూ 4 శునకాలు ఉన్నాయి, లేకపోతే 4 భైరవులు ఉన్నాయి. కాల భైరవుడు కాశీలో, కాల భైరవుడు అంటే ఏంటి? కాలస్వరూపంగా శబ్దం ఎక్కడ పుట్టుకుతోంది అంటే ఆకాశంలో పుడుతుంది శబ్దం. పరమాత్మ నుంచి శబ్దం వస్తుంది. ఓ అంటే మనం మూలానికి, ఈ సమస్తానికి మూలమైన ఆధారం. మూల ఆధారం అంటే ఇంపార్టెంట్ బేస్ అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పోస్ట్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన మూలాధారం. ఇంకా అంతా దాని మీద ఆధారపడి నడుస్తుంది ఇప్పటికి. అలాగే ఈ సృష్టి మొత్తానికి పరమాత్మే మూలాధారం. కాబట్టి మూలాధారంలో ఎవరు ఉంటారంటే పరమాత్మే ఉంటారు. అన్ని చోట్ల ఆయనే ఉంటాడు. కాబట్టి స్పెషల్ ఏంటి? ఆయన ఏం చేస్తాడంటే సృష్టిని గణాలు గణాలుగా చేశాడు. కాబట్టి గణాలుగా ఉండి గణాలుగా అధిపతిగా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే మనం మూలాధారంలో వాసన అనుకుందాం అనుకోండి, వాసన అంటే ఎన్నో రకాల వాసనలు ఉంటాయి సృష్టిలో. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి కదా, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ లో ఐస్ క్రీమ్ ఉందనుకోండి, పేపర్లో వేసాడు, 3000 రకాల కంటే పైన ఉన్నాడు ఫ్లేవర్స్. అలాంటి మనం తయారు చేసే దాంట్లోనే 5000 రకాలు ఉంటే భగవంతుడి సృష్టిలో ఎన్ని రకాల మామిడిపళ్ళు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో రకాలు ఉంటాయి, రకరకాల పేర్లతో రకరకాల రుచులు ఉంటాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కొన్ని. ఇవన్నీ ఎందుకు అంటే ఆ వాసన, ఆ వాసన దీనివల్ల వస్తుంది. ఆ వాసన పట్టుకోవడం వల్ల అంటే మనం ఇవన్నీ సాధన చేసుకుని పట్టుకోవటానికి ఏదో ఊరికే వాసన ఉంటే మనకేంటి అని వదిలేస్తే ఏం రాదు. ఆ వాసనల వల్ల ఏమవుతుందంటే మనిషి ఏం కోరుకుంటున్నాడో తెలుసు. ఏ కోరిక వాసనలు ఎలా వస్తాయి? పూర్వ రోజుల్లో మనం చేసినవన్నీ కూడా మనకు సంస్కారాల రూపంలో, వాసనల రూపంలో వస్తాయి. భూమిలో, భూమిలోనే మనం విత్తనాలు నాటగలం తప్ప ఇంకెక్కడ నాటలేం. సో అవన్నీ మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నవన్నీ కూడా మూలాధారంలో వాసనల రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే వాసన క్షయమైందో అప్పుడే మనిషి ఉన్నత స్థితికి వెళ్ళగలడు, లేదా వెళ్ళలేడు. అందుకని మూలాధారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సాధనలో? వాసన క్షయం చేసుకోవడానికి. అక్కడ వాసనలే ఉన్నాయి. వాసనలు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా మాస్టర్ కోరికలని. బుద్ధుడు ఏం చెప్పాడు? కోరిక అన్నిటికీ మూల కారణం బాధకి. ఏ కోరిక అక్కడ కోరిక అన్నాడు తప్ప ఏ కోరిక చెప్పలేదు. జాగ్రత్తగా గమనించాలి. చెప్పాడు మనం కోరిక అని ఒకటే చెప్పి వదిలేస్తాం. కోరిక ముందు చిన్న క్వాలిఫికేషన్, పదార్థానికి సంబంధించిన కోరిక ఎప్పుడు కూడా దుఃఖానికి కారణం. నువ్వు పదార్థం వైపు కాకుండా పరమాత్మ వైపు నీకు దాన్ని మళ్లించు అని చెప్తాడు. అది ముఖ్యం. ఏ రకమైన కోరిక కోరుకోమన్నాడు అది చెప్పాలి. కోరిక దుఃఖానికి కారణం అనగానే బుద్ధుడు కోరిక కోరుతున్నాడు కాబట్టి ఇంకో దండం వదిలే అని ఆయన వదిలేస్తే ఎలాగా? ఆయన ఈ భూమి మీద సమస్త జ్ఞానాన్ని దించిన మొదటి వ్యక్తి. అందుకని మూలాధారం జాగృతమైన వాళ్ళు మాస్టర్ చెప్తున్నది ఏంటంటే మంచి నాయకులు అవుతారు. మంచి నాయకులు అవుతారంటే పొలిటీషియన్స్ అవుతారు. ఎందుకు? ప్రజలకు ఏ కోరికలు ఉన్నాయి? మీ అందరి ఇప్పుడు మనందరికీ ఏంటి? ఇంటర్నెట్ వాడుకోవడం, అలాగే కంప్యూటర్ ఉండటం, లేకపోతే ల్యాప్టాప్ ఉండటం, లేకపోతే చేతిలో ఒక ట్యాబ్ ఉండటం, లేకపోతే సెల్ ఫోన్లో మళ్ళీ ఆండ్రాయిడ్ రకరకాల స్మార్ట్ ఫోన్లు ఉండటం, ఇవన్నీ జనరల్ పబ్లిక్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియని రాజకీయ నాయకులు ఇవన్నీ మేము ఫ్రీగా వేస్తాం మాకు ఓటే అయినట్టు వాసనలు పట్టుకోవడం అంటే అది. అలాగే గురువు ఏం చేస్తారంటే ఒక సద్గురువు తన దగ్గరికి వచ్చిన వాడు అందరిలో వాళ్ళు ఏ రకమైన వాసనలు ఉన్నాయో చూస్తారు. చూసి అవి ప్రణాళిక అంటే పరిణామ క్రమానికి సంబంధించి పనికొచ్చేవైతే దాటిని పెరగనిస్తారు. అలా కాకుండా పూర్తిగా స్వార్థం ఇలాంటివి ఉంటే దాంట్లో సవరణలు చేసుకోమని సలహా ఇస్తారు, సూచన ఇస్తారు, అంతే తప్ప బలవంతం చేయి. ఆ రకంగా గురువు ఏం చేస్తాడు, వాడి వాసనలను పట్టుకుని వాడి సంస్కారాలు పట్టుకుని వాడిని ఉన్నత వైపు తీసుకెళ్ళడం ఎలాగని ఈయన ఆలోచిస్తాడు. నాయకుడు ఏం చేస్తాడు, ఓట్లు ఎలా వేయించుకోవాలో చూసుకుంటాడు. అది పృథ్వీ తత్వానికి సంబంధించి. తర్వాత వచ్చేది స్వాదిష్టం. ఇక్కడ నీరు, నీరు మనం దాహం వేస్తే నీళ్ళే తాగుతుంది తప్ప మీద ఏం తాగదు. ఇప్పుడు ఏం చేస్తాం, చాలా మంది కోకో కోలా ఫ్యాంట ఇలాంటి తాగుతున్నారు చిత్రంగా. ఇవి నీరు అవి తాగడం తప్ప మంచినీళ్ళు కూడా తాగట్లేదు జనం. మంచినీళ్ళ నుంచి దూరంగా వెళ్ళడం అంత మంచిది కాదు, ఎందుకంటే అది కండెన్స్డ్ ప్రాణ. మంచినీళ్ళు కండెన్స్డ్ ప్రాణ. ప్రాణాలలో కూడా మనకు ఎక్కడ సరైన మంచినీళ్ళు దొరకట్లేదు. అన్ని వాటిని కూడా తయారు చేసుకుని తాగుతున్నాం మంచినీళ్ళు. కదా డిస్టిల్డ్ వాటర్ అంటాం, సారీ డిస్టిల్డ్ వాటర్ కాదు, అదేంటి ప్యూరిఫైడ్ వాటర్. దాంట్లో మరి కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి. ఇక్కడ మనకు సాధనకు సంబంధించిన తర్వాత స్వాదిష్టం ఏంటంటే రుచి. ఈ రుచి ఏంటి అంటే మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈ మొట్టమొదటి గ్యాస్ ఈ హెచ్పి గ్యాస్ ఉంది చూసారా, ఆ సిలిండర్స్ ఆ గ్యాస్ స్టవ్ ఊరూరా తీసుకొచ్చి ఈ మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోండి, మీకు చాలా సులభంగా వంట అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చు అని చెప్తుంటే ఆ ఆపరేటర్స్ అవి చూసి ఒకవేళ గ్యాస్ కట్టడం మర్చిపోతుంది, ఇల్లు అంతా పేలిపోతుంది అని కొనుక్కోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో మా బ్యాంకు కూడా వచ్చి మీరు కంప్యూటర్ నేర్చుకోండి కంప్యూటర్ నేర్చుకోండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి వస్తుందంటే దాన్ని ఇన్వైట్ చేయటం, దాని గురించి అర్థం చేసుకుని ఫ్యూచర్లో దాన్ని ఉపయోగించుకోగలం, ఎలా ఉపయోగించుకోవచ్చు, ఈ రకమైన ఎస్టిమేషన్ ఎవడైనా వేయగలడు, వేసి ప్రజలను నాడి పట్టుకోగలడు. కోరికలు కాదు ఇక్కడ, నెక్స్ట్ వాడి ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని పట్టుకోగలడు వాడు ఏమవుతాడంటే మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు. అలాగే గురువు ఏం చేస్తాడంటే మనలో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, కొందరు మంచిగా బొమ్మలు వేయచ్చు, కొందరు పాటలు రాయొచ్చు, పాటలు పాడవచ్చు, కొందరు ఇవన్నీ కాదు మేము ఇలా టెక్నికల్ పని చేస్తామచ్చు, ఇలాంటివి ఆయన పట్టుకుంటారు. పట్టుకుని వాళ్ళకి ఆ పని ఇస్తారు. ఆ పని మనకు చాలా ఈజీగా చేయగలదు, ఎందుకంటే దాంట్లో మనకు రుచి ఉన్నది, మన స్వాదిష్టానం అటు మొగ్గు చూపుతుంది. ఈ రకంగా స్వాదిష్టానం అటు భౌతికమైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి. అప్పటివరకు రేడియోలు ఉన్నాయి, రేడియోల తర్వాత టీవీలు వస్తున్నాయి. టీవీలు అంతమంది ఇంకా కొట్టలేదు, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అలా కొట్టున్నారు. అప్పుడు ఏం చేస్తారు టీవీ వాడు, టీవీ కొనిపించడానికి కావాల్సిన నేను ఏమంటాను ఆ గిఫ్ట్ ఇస్తామని, లేదా ఇది కొట్టి అది ఇస్తామని ఇలా చెప్పి ప్రజల్లోకి అది మార్కెటింగ్ టెక్నిక్ గా కనిపిస్తుంది బయటికి. ప్రజల్లో దాని మీద రుచి వచ్చేట్టు చేస్తారు. అంతకుముందు అంత రుచి లేకపోయినా కొత్తగా రుచి వచ్చేటట్టు చేయగలరు. ఇది స్వాదిష్టానం. అలాగే మనకు ఈ స్వాదిష్టానంలో ఈ రుచిలో తేడాలు వస్తే రుచిలో గడబడలు అయితే ఏమవుతుంది. రుచులు ఎన్ని రకాలున్నాయి? యాక్చువల్గా 6 రకాలు. షడ్ రుచులు, తీపి, వగరు, పులుగు, చేదు, కారం, ఉప్పు. కదా ఈ 6 రుచుల్లో తేడాలు వచ్చాయనుకోండి మన ఆరోగ్యంలో కూడా గడబిడలు వస్తాయి. కాబట్టి షడ్రసోపేతమైన భోజనం అని చెప్పేవాడు ఇది. షడ్రసోపేతమైన భోజనం పెద్దగా ఎవరు తిట్టలేదు. అందరూ పిస్సాలు, బర్గర్లు, లేకపోతే పానీపూరీలు, దాంట్లో ఏముండవు, మరి అవే తింటారు జనం చిత్రం. అందుకని కూడా జీవితంలో రుచి కనబడటం లేదు, బ్యూటీ కనబడటం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మణిపూరకం వస్తుంది. ఈ మణిపూరకంలో అగ్నితత్వం ఉంటుంది. అగ్ని ఏం చేస్తుంది, మనం ఒకటి ఏదన్నా తయారు చేయాలంటే ముందర దాన్ని ఒక షేప్ ఇస్తాం, ఇచ్చి దాన్ని ఆ షేప్ అలాగే నిలబడిపోవాలంటే దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాం, కాలుస్తాం. మట్టితో బొమ్మ చేసాం అనుకోండి, ఆ బొమ్మ అలాగే పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని కాల్చాలి, అగ్నిలో పెట్టి కాలుస్తుంది. కాల్చి బయటికి తీసి దాన్ని ప్రాసెస్ చేస్తే అలాగే రాముడి బొమ్మ, కృష్ణుడి బొమ్మ, గణపతి బొమ్మ, వెంకటేశ్వర బొమ్మ, ఆంజనేయ బొమ్మ, అలా బొమ్మలాగా ఖచ్చితంగా దాన్ని రంగులేసి అమ్ముకుంటాడు. మామూలుగా మట్టి మీద అలా చేసాను కూడా పగిలి ఉడుకోదు. ఇది బొమ్మ చాలా కాలం ఉంటుంది. అంటే అగ్ని ఏం చేస్తుంది, ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక ఆకృతి నీళ్ళు ఉందనుకోండి, అక్కడ ఆకృతి ఏముండదు. కానీ అగ్ని దగ్గరికి వచ్చేసరికి అగ్ని మూలాధారంలో ఉన్న పృథ్వీ తత్వం ఏదైతే ఉందో ఆ పృథ్వీ తత్వాన్ని స్వాధిష్టానంలో ఉన్న జలతత్వంతో కలిపితే, అంటే మట్టి నీళ్లు కలిస్తేనే ఒక బురదలాగా తయారవుతుంది. ఆ బురదని శ్రీసూక్తంలో ఏం చెప్తారంటే కర్దముడు అని చెప్తారు. కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా ప్రియం ఆశయ మేకులే మాతరం బ్రహ్మాదిని. బురదలోంచి ఏమొస్తుంది, పంకజము. మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, పంకజం అంటే బురదలోంచి పుట్టింది. బురదలోంచి ఎన్నెన్న పుట్టచ్చు, కానీ తామర లోటస్ ఏదైతే ఉందో ఆ లోటస్ ని మాత్రమే పంకజం అంటారు. అన్నింటినీ అంటారు. దాని మీద ఎవరుంటారు, లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి బురద నుంచి వచ్చిన పంకజం మీద అంటే ఆ లోటస్ మీద కూర్చున్న లక్ష్మీదేవి నీకు నమస్కారం. అంటే మనం ఇప్పుడు మూలాధారం, మూలాధారంలో వాసనలు మన సంస్కారాలు, దాంతోపాటు షడ్రుచులు జలం, అది రెండు కలిపి అంటే ఏం చేయాలి, మామూలుగా ఒక మట్టి బొమ్మ చేయాలనుకోండి, నీళ్లు మట్టి రెండు ఒక నిష్పత్తిలో కలిపితేనే మట్టి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కువ నీళ్లు పోసేసామనుకోండి మట్టి ఒక రకంగా, ఎక్కువ నీళ్లు పోస్తే ఏమవుతుంది, గట్టిగా దగ్గరికి రాదు, జారిపోతుంటుంది. సో తగినన్ని నీళ్లు పోసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తెచ్చుకునేటట్టుగా దాన్ని తయారు చేసుకోవాలి. అది అందరికీ తెలిసిందే, నాకు అంతకంటే చెప్పక్కర్లేదు, నేను మీకు అంతకంటే చెప్పక్కర్లేదు. అలా చేసిన తర్వాత దాన్ని వేడి చేసుకున్నాం. అలాగా మన మూలాధారంలో ఉన్న మన వాసనలు ఏంటి, మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఏ కోరికలు ఉన్నాయి, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, రెండు పెట్టుకుని ఆ రెండింటిని కలిపి తీసుకెళ్లి అగ్ని దగ్గర మనం, అంటే అగ్ని అంటే ఏంటి, వేడి చేయటం. వేడి చేయటం అంటే ఏంటి, తప్పించడం అంటే తపస్సు చేయడం. అది నాకు కావాలి, అది నాకు కావాలి. అప్పుడు ఏమవుతుంది, మూలాధారంలో ఉన్న కోరికలు, స్వాధిష్టానంలో ఉన్న రుచులు, మన ఇంట్రెస్ట్లు రెండు కలిపి మనకు ఒక ఆకారాన్ని తీసుకొస్తుంది. ఆకారం స్థిరపడాలంటే అగ్నిని వాడాలి. సో గురువు ఏం చేస్తాడంటే ఒక శిష్యుణ్ణి అద్వితీయము గురు నిర్మాణం ఎంచి చూడ ఈ జగతిలో అని గురువు గారి పాట ఉంది, మాస్టారే ట్రాన్స్లేట్ చేసేస్తారు తెలుగులో. దాంట్లో అప్పుడు గురుదేవులు ఏం చేస్తారు, మనకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. గురువు సృష్టిస్తాడు, గురువు స్థితికారకుడు అలా ఉంచుతాడు, గురువు లయకారకుడు అంటే మనలో అక్కలేని తీసేసి కొత్తవి మళ్ళీ దాంట్లో తెచ్చి పెడతారు. ఈ రకమైన పని చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే మూలాధారంలో చెత్త కోరికలు ఉన్నాయనుకోండి, మెల్లిగా మనకు తెలియకుండా పోతారు కోరిక. ఇదివరకు తాగటం అలవాటు, మెల్లిమెల్లిగా గాయత్రి మంత్రం చేయడం మొదలెట్టేవాడు తాగడం అనేసి. ఇదివరకు ఏది పడితే అది తినేసేవాడు, దానికి పేరు లేదు, ఆమ్నివరస్ అంట ఇంగ్లీష్లో. ఆమ్నివరస్ అంటే ఏంటి, అది వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, భూమి మీద పుట్టిందా, ఆకాశంలో పుట్టిందా, నీళ్ళలో పుట్టిందా, బురదలో పుట్టింది, తేడా అన్ని తినేదే. అలా తినేసేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నాడు, వాడు ఎప్పుడైతే మళ్ళీ గాయత్రి చేయడం మొదలు చేయడం, ఎక్కడ పడితే పుట్టినా అక్కడ తినడం అన్ని మానేశాడు, చెట్లకు కాసినవి తినడం మొదలెట్టాడు, పాలు తాగడం మొదలెట్టాడు. అంటే ఏమైంది, మెల్లిగా అక్కడి నుంచి ఆ వాసన నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత ఏమైంది, వాడు రుచుల్లో వాడు తేడా వచ్చింది. ఇదివరకు ఎవరన్నా కనిపిస్తే చెప్తాను ఈ పని నీ మీద ఏమైనా సరే, నేను ఇందాక చెప్పుకున్నాం మనం ప్రెజుడిస్, హేట్రెడ్, కామ, అక్కడ ఏమేమి ఉంటాయంటే ఆరు రుచుల్లో ఆరు రకాల దుష్ట లక్షణాలు కూడా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ ఆరు స్వాధిష్టానంలో మనిషిని ఏడిపిస్తూ ఉంటాయి. ఈ రుచుల్లో చెడ్డవి కామం ఉందనుకోండి, కామం అంటే భౌతిక శరీరానికి సంబంధించింది అనుకుందాం కాసేపు. భౌతిక శరీరమైన ధర్మానికి విరుద్ధం కానిది నేనే అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి దాన్ని ఒప్పుకుంటారు. ధర్మ విరుద్ధమైన కామం ఉందనుకోండి, రావణాసుడు, వాలి ఎలాగైతే దుర్యోధనుడు పోయారో అలా పోతారు. సో అలాంటి చెడ్డ స్థితి శిష్యుడికి రాకుండా గురువు రక్షించుకుంటాడు. వాడు పనికి వచ్చేవాడు అనుకుంటే వాడు వాసనల్ని సరి చేస్తారు, అలాగే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల నుంచి బయటపడేస్తారు. అప్పుడు ఆ రెండింటి నుంచి ఒక చక్కటి శిష్యుడు ఎలా ఉండాలంటే తనలాగా ఉండాలి, తనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న శిష్యుని తయారు చేసుకుంటాడు గురువు గారు. అప్పుడు ఏం చేస్తారైనా మణిపూర్గాన్ని వాడతారు, మణిపూర్గం అగ్నితత్వాన్ని వాడతారు. అదే అగ్నితత్వాన్ని శాస్త్రవేత్తలు కూడా వాడుకుంటారు. ఈ కంప్యూటర్ వరకు లేదు, వీటి తయారు చేసేది సొంతంగా. ఎలా తయారు చేసేటంటే మూలాధారంలో ఉన్న వాసనలు, అంటే కోరికలు మనుషులకి, వాడికే వస్తుంది కోరిక, ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. మా ఆవిడ కొట్టడం కష్టం అవుతుంది, కాబట్టి మా ఆవిడ కుట్టుకోవడానికి నేను ఒక ఏమైనా మిషన్ కనిపెట్టాలంటాడు. ఆ కోరికకి వాడి ఋషి ఏంటి, వాడి ఆవిడ బాగుండాలి. కోరిక ఏమో వాడు కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలంటే మా ఆవిడ కష్టపడకుండా ఉండడం కనిపెట్టాలి. అక్కడ ఆవిడ అనేసరికి ఏమైంది, ఒక రిలేషన్. అలా కాకుండా అది అందరికీ ఉపయోగపడే పరిస్థితి కూడా వచ్చింది. దానికి ఒక రూపు తీసుకురాగలిగాడు. ఇప్పుడు మణిపూర్వకం పనిచేస్తుంది. అప్పుడు వాడు సైంటిస్ట్ అయిపోతున్నాడు అని చెప్తున్నాడు మాస్టర్. అలాగే మన గురువు కూడా సైంటిస్ట్ గా మనం ఏం చేస్తాడంటే మనకు ఆకృతిని ఇస్తాడు. అదైన తర్వాత స్పర్శ, గురుస్పర్శ. గురుస్పర్శ వల్ల ఎలాగైతే రత్నాకరుడు వాల్మీకిగా మారాడు, అలాగే మనం కూడా అంత మార్పు ఉన్న మన జీవితాల్లో ప్రేమ కరుణ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చదవాలి. ఎంత ప్రేమగా ఉంటారంటే ప్రతి ఒక్కరు మాస్టర్ రామకృష్ణ గారు నా సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతారు. ప్రతి వాడు ఎవడైనా సరే, ఎంత వందల మంది వచ్చినా వేల మంది వచ్చినా. అలాగే గురువు గారు ఏమన్నారు, నేను సిద్ధుండి అన్నా పర్వాలేదు, అనకపోయినా పర్వాలేదు, మిగతా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఎవడు ప్రేమించడు, ఇది అడుగుతాను. ఆ ప్రేమ అనే స్పర్శని గురువే ఇవ్వగలడు, ఎవరు పడ్డాడు. దీన్ని మనకు ఈ ప్రేమ అనే స్పర్శ తల్లిదండ్రుల దగ్గర నుంచి, అలాగే భార్య భర్తలు లేదా పిల్లలు ఇలాగ కుటుంబంలో ఉన్న సభ్యుల దగ్గర నుంచి కొత్త వస్తుంది. కానీ అసలైన ఏ రకమైన టింజ్ లేని, అంటే ఏ రకమైన టింజ్ అంటే ఏదో చిన్న దాని మీద తెలకాయది ఉందనుకోండి, తెలకాయది మీద ఒక ఎర్ర మచ్చ, నల్ల మచ్చ, నీలం మచ్చ, పసుపు రంగు, ఇలా రంగులు వేసాం కూడా ఆ రంగుతో కూడిందనమాట టింజ్ అంటే. అలాంటి ఏ టింజ్ లేకుండా ఏ రకమైన స్వచ్ఛమైన ప్రేమ గురువు నుంచి వస్తుంది. ఆ గురువు నుంచి వచ్చిన ఆ స్పర్శ ఎలాగైతే గురువులాగా వీడిని తయారు చేస్తుంది. సినిమాలు చూస్తున్నాను అనుకోండి, మనం సినిమాలు చూస్తున్నప్పుడు ఆ సీన్ రాగానే కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుని బరబర ఏడిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాడు అక్కడ భయంకరమైన సినిమా వచ్చే హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళేగా మారిపోయి ఒక బాలయోగిలాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఆ స్పర్శకి సంబంధించి. అవి గురువు కూడా అలాగా అనాహతాన్ని తన స్పర్శ ద్వారా మన అనాహతాన్ని ముట్టుకుని మారుస్తారు. ఇంకా విశుద్ధి వస్తుంది. విశుద్ధి దగ్గరకు వచ్చేది శబ్దం. విశుద్ధి దానికి లక్షణం ఏంటంటే శబ్దం. ఈ శబ్దం మాట. అలాగే గురువు మాట వినగానే మనకు మనలో మార్పు వస్తుంది. గురు చరిత్రలో ఉంటుంది చూడండి, ఎవరైనా సరే ఈ గురు చరిత్ర చదువుతుంటే గురువు యొక్క ఆ దివ్యమైన ఉపదేశం వాళ్ళ చెవుల ద్వారా హృదయంలోకి వెళ్ళి వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది. నా ఈ గురు చరిత్ర అమృతంతో సమానం. అమృతమే ఇది. అంటే గురువు వాణి అంటే విడిగా అమృతం తాగాలి, అమరులు అయిపోవాలి అంటే గురువు వాణి వింటమే. గురువు వాణి వింటాం అంటే గురువు వాణి విని, అంటే ఆయన పలుకులు, ఆయన ఉపదేశాలు, ఆయన ఉపన్యాసాలు విని దాన్ని తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకోవటము అని పనిచేసినప్పుడు మన జీవితము అమరమవుతుంది, మనం దేవతలు అవుతాము. భూమిపై స్వర్గము అనేది రావాలంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి వాటిని చూచా తప్పకుండా పాటించాలి. ఇంత తయారు చేసిన తర్వాత మీరు వెళ్ళిపోతే నేనేం చేయను అని అడిగారు గురువు గారు. మీరు కాలనేములు కాకండి, మీరు దారి తప్పిపోతే నేనేం చేయలేదు, దారి తప్పదు దయచేసి దారిలోనే ఉండండి అని చెప్తున్నారు. ఇది ఆకాశానికి సంబంధించి. ఇలా ఆకాశానికి సంబంధించిన ఈ విషయం వరకు మనం వాళ్ళొచ్చాం. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేసుకుందాం. ఈ ఆకాశాన్ని ఉపయోగించుకోవడం అందరు గురువులు చేసే పని. ఎప్పుడైతే మనం ఆజ్ఞలో నిరంతరం ఉన్నామో, ఆజ్ఞలో నిరంతరం ఉంటే సహస్రారం అక్కడి నుంచి శక్తిదారులు, విశ్వం నుంచి శక్తిదారులు సహస్రారంలోకి వచ్చి అక్కడి నుంచి ఆజ్ఞలో ఉన్న మనసులోకి పడి మనం ఆ శక్తిని లోక కళ్యాణానికి గురువు యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రణాళికలో మనం కూడా పార్టిసిపేట్ చేయడానికి వాడుకోగలం. అదర్వైజ్ కాదు. ఇవన్నీ మనం వచ్చే క్లాసులో చెప్పుకుందాం. ఈ రకమైన జ్ఞానం మనందరికీ ప్రసాదించిన మాస్టర్కి, మాస్టర్ జ్వాలాగురు గారికి, మనందరం కూడా నమస్కరించుకుంటూ లోకాలన్నీ సుఖంగా ఉండాలనేదే అసలైన పెద్ద మంత్రం అని చేసుకుంటూ వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ చేసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశారకో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాత్ సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతవర్జన్యః పృథ్వీ సస్యశాలిని, తేజోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాపునయ, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంత సర్వాంశనః. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయః.
తమసోమాయోగిర్గమయ మృత్యోర్మాందమయ స్వార్థం మాధంగమయ అవ్యవస్థమాసు వ్యవస్థంగమయ ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.